Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మై డియర్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్, మీ కానమోకు నమస్కారాలు. మోహనవచనం పరిజ్ఞాన హితభాండం స్వాగతం. హలో, ఇప్పుడు ముఖ్యంగా మనకి జ్వాలాముఖి అని ఒక విప్లవ కవి గారు, మరి ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత మనకి లభ్యమైనటువంటి ఒక ఆయన రాసిన, ఆయన ఏంటంటే ఆనాడు ఒక చర్చా వేదికలో పాల్గొన్న సందర్భంగా ఆయన వెలిబుచ్చినటువంటి అభిప్రాయాల తాలూకు వ్యాసం ఒకటి లభించింది. దాని ఆధారంగా మనం ఆ వ్యాసాన్ని మీకు వినిపిస్తాను నేను ఇప్పుడు. ఆ వ్యాసం ఎప్పటిదంటే మరి అది 31 మే 1981 ఆయన ఒక చర్చా వేదికలో మాట్లాడినటువంటి అంశం అన్నమాట. అది నేటి కాలానికి వేమన అవసరం అనే దాని మీద ఆ రోజు 12:00 31 మే 1981 ఆయన చేసినటువంటి ప్రసంగ పాఠం, దాని ఆధారంగా వ్రాయబడిన వ్యాసాన్ని మనం ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను. జ్వాలాముఖి, జ్వాలాముఖి అంటే విప్లవ కవి. ఆయన నిప్పులు కురిపించేటువంటి ఆయన స్వరం, అలాంటి వ్యక్తి. మరి నేటి కాలానికి వేమన అవసరం అని ఏమిటి అనే దాని మీద ఆయన వివరించినటువంటి వ్యాసం ఆ రోజు 31 మే 1981 ఆ వేదిక నుండి. అప్పుడు టైం 12:00 అన్నమాట, మిట్ట మధ్యాహ్నం. జ్వాలాముఖి గారి వ్యాసం అది, దాన్ని నేను ఇప్పుడు వినిపిస్తాను. మొట్టమొదట వేమనను వెలుగులోకి తెచ్చిన సిపి బ్రౌన్ స్వభావాన్ని, అతను వచ్చిన సందర్భాన్ని, అతడు చేస్తున్న వృత్తిని మరిచి మనం అతని యొక్క నిర్ణయాన్ని లేదా అతని ప్రచారాన్ని గుర్తుంచుకోనక్కర్లేదు. అతడు సామ్రాజ్యవాది, వలసాధిపత్యాన్ని భారతదేశంలో సుస్థిరం చేయటానికి వచ్చిన అనేక బ్రిటిష్ అధికారుల్లో అతడు ఒకడు. కాబట్టి వలసాధిపత్యాన్ని సుస్థిరం చేయడానికి కోసమని ప్రజల్లో, ముఖ్యంగా క్రింది వర్గాల్లో అనగా శ్రమజీవుల్లో బాగా వేళ్ళూనుకునేటటువంటి వాళ్ళు చేరాలి. అప్పటికి ప్రజలు తమ యొక్క అవసరాల మేరకు కొన్ని సంస్కరణలు కోరుతున్నారు, కొన్ని మార్పుల్ని కోరుతున్నారు. వలసవాదులకు సంస్కరణలు అనేవి రాజకీయ అవసరం. అవి మనకు ఇష్టమున్నా లేకపోయినా వారికి రాజకీయంగా చాలా తప్పనిసరి. ఇక సాంఘిక నేపథ్యం నుంచి చూస్తే అభివృద్ధి చెందుతున్న సమాజంలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది సమాజం. మనకిష్టమున్నా లేకున్నా అప్పుడు అభివృద్ధి చెందుతున్న శక్తులు కొన్ని మార్పుల్ని కోరుతాయి, మార్పుల్ని అనివార్యం చేస్తాయి సమాజంలో. అవి తాత్విక చింతనలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ఏ తాత్విక చింతన, ఏ సంస్కృతి, ఏ భాష, చివరకు జానతేనుగు కూడా నాటి సమాజ అవసరానికి భిన్నంగా రాదు. అందుకు తెక్కనే ఉదాహరణ సమాజావసరం తీరాక అదే ఆ రూపంలోనే ఉండజాలదు, ఇందుకు కూడా తెక్కనే ఉదాహరణ. కాబట్టి ఆనాటి సమాజంలో అభివృద్ధి చెందుతున్నట్టు శక్తులు స్పష్టంగా మార్పును కోరుతున్న సందర్భంలో వచ్చినటువంటి వాడు వేమన. వేమన తనకు ఇష్టంగానటువంటి, చేదుగా తటస్థించినటువంటి, తన జీవితంలో తాను వ్యక్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భాల్లో మరి నేను ఇంకా ఖాయం చేయాలంటే ఒక సృజనాత్మకమైన అరాచకవాది, అనార్క్సిస్ట్ బేసికల్లీ. దానివల్ల ఏర్పడినటువంటి వైఫల్యాల వల్ల అతను సమాజంలో కొన్ని స్థిరపడిన విలువల ముందు కొన్ని ప్రశ్న గుర్తులు పెట్టాడు. అంతవరకు మనం వేమనను అంగీకరించడానికి భేదాభిప్రాయం లేదు, విప్రత్తి లేదు. కానీ అతను చెప్పిన సమాధానాల విషయంలో మాత్రం మనకు పూర్తి భేదాభిప్రాయం ఉంది, ఉండాలి కూడా. అతను తెలుసుకున్న సమాధానాలు సమాజం కోరుతున్న సమాధానాలు కావు. అతడు మొట్టమొదట మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా, యజ్ఞయాగాదులకు వ్యతిరేకంగా, కర్మకాండలకు వ్యతిరేకంగా, పురోహిత వర్గానికి వ్యతిరేకంగా పెట్టిన ప్రశ్న గుర్తులు చివరకు రాజయోగంలోకి, అచల యోగంలోకి వచ్చి చేరాయి. ఇది డెవలప్మెంట్ ఇన్ రివర్స్. ఇది వేమన పాపమా? ఇది వేమన బలహీనత కాదు, ఆనాటి యుగంలో ఉన్నటువంటి స్వభావం. అయితే ఎవరినైనా మనం విలువ కట్టేటప్పుడు ఒకనొక అంశంలోనే మనం గుర్తించి మిగతా మొత్తం అన్నిటినీ గుర్తించకపోతే అతని గుర్తింపుకు అపచారం అవుతుందనేటువంటి పీకులాట మనకు ఉండకూడదు. అది పెట్టి బుర్జువా మనస్తత్వం వేమన మూఢనమ్మకాలకు ఎదురుగా ప్రశ్న గుర్తులు పెట్టి చివరకు శివయోగం గురించి, రాజయోగం గురించి, అచలయోగం గురించి అంతగా పరాక్రాంతం కావలసిన అవసరం అసలు లేదు. అంటే బేసికల్లీ అతను మౌలికమైనటువంటి థింకర్ కాడు. బాహ్యాచారాల మీద చేసినటువంటి దాడి, ఆ బాహ్యాచారాలు ఆ విధంగా రావడానికి కలిగినటువంటి సాంఘికమైన కారణాలు ఏవి, రాజకీయమైన నేపథ్యం ఏమిటి, ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాల్లో ఉన్నటువంటి మార్పు దశలు ఏమిటి అన్నవి వేమన గుర్తించలేదు. ఇంతకంటే మహామేధావిగా కనిపించినటువంటి కబీర్ కూడా గుర్తించలేదు. అందువల్ల సరుకులు ఉత్పత్తి అవుతున్న కొద్దీ కులీన సమాజం బీటల వారక తప్పలేదు, సరుకులకు అంగళ్ళు కాక తప్పలేదు. అంగళ్ళ వల్ల పర్యాటక జీవితం అని అనివార్యమైపోయింది. పర్యాటక జీవితం వల్ల జీవితానుభవం పెరిగింది. జీవితానుభవం పెరగడం వల్ల స్థిరమైన విలువల యొక్క కోడలి మొత్తం బద్దలైపోతూ ఉంది. ఈ విధంగా బద్దలు కావడం వల్ల వాళ్ళందరూ అంతవరకు బాహ్యాచారాల మీద దాడి చేశారు. తిరిగి మళ్ళీ దెబ్బతిన్నటువంటి కులీన వర్గమంతా కూడా మౌలికంగా శివతత్వం మంచిదే, మౌలికంగా అద్వైతం మంచిదే, దాన్ని ఆచరించే వాళ్ళ పొరపాటు వల్ల దాన్ని పొరపాటు అనడానికి వీల్లేదు అనే దశ దాకా ఉపయోగపడడానికి వేమన ఆస్కారం కలిగించాడు. ఇక్కడ మనం భేదించక తప్పదు. వేమన చిత్తశుద్ధి గొప్పదే కావచ్చు, వేమన నిర్వహించిన పాత్ర కూడా గొప్పదే కావచ్చు, కానీ అది అసమగ్రము, సమగ్రం కాదు. ఎంత క్రమంలో అభివృద్ధి చెందాలో అంత క్రమంలో అభివృద్ధి చెందలేదు. ఇది వేమన సారం. మరీ ముఖ్యంగా అభ్యంతరకరమైనది వేమన నారీ ద్వేష, నారీ దూష అన్నది. ఇది అకడమిక్ చర్చ. బేసికల్గా స్త్రీని ఆనాటి కవులు, రచయితలు, తాత్వికులు ఏ విధంగా చూచారు, స్త్రీని వినిమయ పదార్థంగా చూచేటువంటి క్రమం నుంచి వేమన తనను తాను విముక్తం చేసుకోలేదు. వేశ్యను పొంది ఉండాల్సిన ఆస్తిగా తాను ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు. ఆ వేశ్య తన అనుభవం తర్వాత కోరేటువంటి శ్రమ ఫలితాన్ని గురించి అతనికి మళ్ళీ భేదం ఉంది. జాగ్రత్తలకు సంబంధించిన విషయంలో వేమన లాంటి ఉదారుడికి కూడా విస్తృతి లేదు, ఔదార్యం వ్యాప్తి కాలేదు. ఇక్కడ బేసికల్గా వేమన యొక్క ఇంటలెక్ట్ను మనం క్వశ్చన్ చేస్తాం. వేమన యొక్క ఔదార్యం కూడా పరిమితులు దాటలేదు. అన్నిటికంటే నేను చాలా ప్రశ్నార్థకంగా భావించినటువంటి విషయం ఏమిటంటే ఉన్నవాళ్లను దానాలు చేయమనటం. అది ఈనాటి గాంధీ గారి ధర్మకర్తృత్వ సిద్ధాంతంగా నాకు కనపడుతుంది. ట్రస్టీషిప్ థియరీ, ఇచ్చేయండి, ఇంతకంటే పరిమితికి మించినటువంటి ఆస్తి ధనవంతులు ఉంచుకోవడానికి వీల్లేదు, ఇంతకు దాటి వెళ్ళడానికి వీల్లేదు, ఇలా ఎన్నెన్నో వేమని చెప్పాడు. ఆ దానం కూడా నాటి సాంఘిక చట్టం వల్ల బ్రాహ్మడికే ఇస్తారు. బ్రాహ్మడు కాని వారికి దానం ఇచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఏదో చిన్నవాడికి ఎంగిలికూడు వేస్తాడు. భారతీయ సంస్కృతి యొక్క బాధ ఎంతటిది అంటే గెలిచిన జాతుల యొక్క, తెగల యొక్క జీవిత విధానమే భారతీయ సంస్కృతిగా మధ్యయుగాల ద్వారా ప్రచారమైంది. మానవ జాతికి, భారతీయ శ్రమజీవులకు శంకరాచార్యుడు తీవ్రమైన క్రూరమైన అపచారం చేశాడు. అతడు నంబర్ వన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్. బుద్ధుని యొక్క భౌతిక దృక్పథాన్ని, చార్వాకుల యొక్క భౌతికమైన అంశాన్ని నిర్ధూమధామం చేసినటువంటి శంకరుడు, ఆ తర్వాత వచ్చిన అతడి అనుచరులు భారతదేశం యొక్క క్రమాన్ని, వికాసాన్ని కూడా మంటగలిపారు. ఈ మధ్యయుగాల కాలంలో ఏదైతే మిడివల్ పీరియడ్ అంటున్నామో, దాదాపు 4వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు మధ్యకాలం, 12వ శతాబ్దం దాకా ఈ భౌతికవాదాన్ని పరాస్తం చేయటానికి పడరాని పాట్లు, చేయరాని కిరాతకాలు చేశారు. వెళ్ళి అమరావతిలో చూడండి, 20 అడుగుల స్తూపాన్ని 5 అడుగుల దాకా పైన ఉంచి దాన్ని శివలింగం చేసి పారేశారు. మన త్రిలింగంలోని ద్రాక్షారామాన్ని ద్రాక్షారంగా మగిల్చి పారేశారు. సిస్టమాటిక్ కాన్స్పిరసీ, దళిత జాతులు, పేదలు, శ్రమజీవులు, వాళ్లకు సంబంధించినటువంటి సమాజపరమైనటువంటి కింది తరగతుల వాళ్ళు, ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు, పర్యాటక జీవితం వల్ల, అంగళ్ళ వల్ల వాళ్లకు ఉండేటువంటి చింతనాధారం ఉంది. ఇక్కడ ఒక విషయం, పీడనకు గురయ్యే వాళ్ళు, దోపిడికి గురయ్యే వాళ్ళు, వాళ్లలో మార్పుకు సంబంధించిన ఉత్కంఠ ఉండొచ్చు. కానీ వాళ్ళు బలంగా శక్తిగా పుంజుకోనంతకాలం పైవర్గాల యొక్క ప్రభావం వారి మీద ఉండే తీరుతుంది. అందువల్ల పోరాడేవాడు తనలో తాను పోరాడుతూనే చుట్టూ ఉండే సమాజంలో పోరాడాలి. ఆ విషయంలో వేమన తనలో తాను పోరాడాడు కానీ చుట్టూ ఉండే సమాజంతో ఎంతగా పోరాడాలో అంతగా పోరాడలేదు, ఎంత స్పష్టంగా పోరాడాలో అంత స్పష్టంగా పోరాడలేదు. దాన ధర్మాల గురించి బాగా వ్యాప్తి ప్రచారం చేసినటువంటి వేమన, ఆ దానం దొరకనటువంటి దుఃఖితులు, దీనులు, వారు దారి దోపిడీలు చేస్తే అభ్యంతరం, అబ్జెక్షన్ అన్నాడు. ఇది మనం సహించరాని విషయం. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. దారి దోపిడీలు చేయడం అనేది వారికి ఉండేటువంటి నైసర్గిక హక్కు. చట్టం ఒప్పుకోకపోవచ్చు, లేని వాళ్ళను వేమన ఏసడించాడు కూడా. ఇది వేమన ఔదర్యానికి మంచిది కాదు, వేమన యొక్క వ్యక్తిత్వానికి మంచిది కాదు. ఏ వ్యక్తిత్వాన్ని అయితే చూడాలనుకుంటున్నామో ఆ వ్యక్తిత్వానికి మంచిది కాదు. బేసికల్గా వేమన వ్యక్తి ఆస్తిలో మార్పును కోరి ఉండలేదు. ఉన్నవాడు ఉంచుకోండి, బిర్లా గారు ప్రతి ఏటా అభివృద్ధి చేసుకుంటున్న కోట్లాది ధనంలో అప్పుడప్పుడు మీరు హైదరాబాద్లో బిర్లా మందిరాలు కట్టించండి, కావలిస్తే కలకత్తాలో పారిశ్రామిక వాడలు మూయించండి. కాబట్టి ఈ దృక్పథానికి దగ్గరగా కనపడే వాటి ఛాయలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వం కూడా వేమనను నేషనలైజ్ చేయడానికి సిద్ధపడుతుంది. స్వయాన చెన్నారెడ్డి గారి దాన్ని ఒక పాతాళ విగ్రహంగా తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. వేమనను మనం బేసిక్గా యోగిగా గుర్తించుదామా, కవిగా గుర్తుంచుకుందామా? కవిలో చిత్తశుద్ధి ఉంది, కవిలో ప్రజలను చేరాలనే తపన ఉంది, యోగిలో మిస్టిసిజం ఉంది. నాట్ యాక్సెప్టబుల్, వై విల్ రిజెక్ట్ ఇట్. అంగీకారం కాదు, మనం దాన్ని తిరస్కరిద్దాం. యోగి చేరిన దశతో మనకు అభిప్రాయ భేదం ఉంది, కవిగా అతను ఆరంభ దశకు స్వాగతం. దానిలో ఆనెస్టీ, నిజాయితీ ఉంది. కాబట్టి ఈనాడు ఉండేటువంటి దశలో విశ్వవిద్యాలయాలు మనకు తెచ్చినటువంటి మరొక చెరుపు ఏంటంటే, ఈ పరిశోధన అనేటువంటి అంశాన్ని ఏ విధంగా చేశారంటే, మొత్తంలోంచి వేరు చేసి ఐసోలేటెడ్ ఫ్యాక్ట్గా ప్రజల ముందుంచాలనే వాదాన్ని తీసుకొచ్చారు. దే డోంట్ వాల్యూ ది థింగ్స్ ఫ్రమ్ దేర్ ఎంటైరిటీ, మొత్తంలో ఒక భాగంగా చూడరు. మావో థాట్ ఏదో ఉంటే మావో యొక్క బుర్ర విశేషంగా చెప్తారు, కానీ చైనా యొక్క గతి తార్కిక వికాసంగా, పోరాటం వికాసంగా చెప్పరు. శ్రీకాకుళం గిరిజనోద్యమం మీద ఢిల్లీలోనో మిగతా యూనివర్సిటీల్లోనో కానివ్వండి, ఏదో వెంకటాప సత్యం యొక్క అద్భుతంగా చెప్తారు, కానీ గిరిజనోద్యమ వికాసంగా చెప్పరు. విశ్వవిద్యాలయాలు ఈ దృక్పథానికి ఆజ్యుడిగా కనిపించేటువంటి మెకాలే వగైరాలాగా ఉంచిన, ముఖ్యంగా బ్రౌన్ మనల్ని దారి తప్పించాడు. ఈ విధంగా అంటే, ఈ సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్, సాంఘిక ఆర్థిక అభివృద్ధి, ముఖ్యంగా వేమన కాలంలో 16-17 కాలంలో ఆనాటి మత సంఘటనలు కాదు, అవి అసలు జరగటానికి కావలసినటువంటి ఆర్థికమైన పునాదులు ఏమిటి, రాజకీయమైన కారణాలు ఏమిటి, ఈ విషయాన్ని వివేచించడంలో తను చేయాల్సినంత ప్రయత్నం బ్రౌన్ చేయలేదు. అతని డ్యూటీ అది కాదని మీరు అనవచ్చు. వేమన పద్యాలు సేకరించడం కూడా అతని డ్యూటీ కాదు, బ్రౌన్ డ్యూటీ కాదు. కాబట్టి వలసాధిపత్యానికి ఏ మేరకు ఏది అవసరమో బ్రౌన్ ఆ పనిని ఆ మేరకు చేయించుకు వెళ్ళాడు. ఆ వరుసలో ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి ఆయన కొలువును పూరించాడు. పసిడి గలవాని బానిస కొడుకులో లాగా పనిచేశాడు. చాలా డ్యామేజింగ్ అనుకోవచ్చు, చదివితే మీకే కనిపిస్తుంది. మార్క్స్ ఒకసారి హెచ్చరించాడు, ఇంటెలిజెన్సీ ఆఫ్ ది వరల్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ కాన్షియస్ దే ఆర్ ది స్టేట్స్మెన్ ఆఫ్ ది రిచ్ అన్నాడు. తమకు తాము మేధావులు అనుకునేవాళ్ళు హృదయంలో చైతన్యవంతులు కాకపోతే వారు సంపన్న వర్గాల బానిసలుగా పనిచేస్తారు, గుమస్తాలుగా పనిచేస్తారు. వేమన పునర్మూల్యాంకానికి సిద్ధపడుతున్నాం. ఎవరినైనా సరే బేరీజ్ వేసేటప్పుడు సాంఘిక ఆర్థిక రాజకీయాల ఉద్దిక్రమంలో చూడాలి, మన ఇష్టానిష్టాల క్రమంలో కాదు చూడాల్సింది. ఇటువంటిది మార్క్సిజం కాబట్టి నాకు ఆ చట్టంలోకి రావటానికి ఇష్టం లేదే అంటే, ఇష్టం లేకపోయినా ఆ చట్టాన్ని కాదనటానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది రియాలిటీ, ఫ్యాక్ట్. దాన్ని చూచి కళ్ళు మూసుకుంటానంటే మీ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సోషియో ఎకనామిక్ అభివృద్ధి ఏదైతే ఉందో దాని క్రమంలో అంతర్నిహితంగా కనిపించే వర్గ పోరాటం నుంచి చూడాలి. ఆ విధంగా చూచినట్లయితే వేమనం సరిగ్గా విలువ కట్టడంలో కృతకృత్యులం కాగలం. వేమనకు సరిగా విలువ కట్టినట్టయితే ఒక మేరకు రిజెక్ట్ చేస్తాం, తిరస్కరింపజేస్తాం, ఒక మేరకు యాక్సెప్ట్ అంగీకారం చేస్తాం. ప్రశ్న గుర్తులు పెట్టిన కవిగా అతని అభిప్రాయాన్ని ఇంకా ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. రాజకీయ లక్ష్యాలతో ప్రజా పోరాట దిశలో ప్రజలకు చెప్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తాం. రేపు అంజయ్ గారు కూడా చెప్తారు. 20 పాయింట్ల ప్రోగ్రాం కింద వేమన పెట్టాడా ఉన్నాడయ్యా అని బోర్డు కట్టిస్తాడు. పంచాయతీ ఆఫీసులో దొంగలు ఊళ్ళు పనిచేసుకుంటున్నారు, అక్కడ కట్టేస్తాడు వేమన సూక్తులు. అజాత శత్రు ఎవడైతే ఉంటాడో వాడే భారతీయ చరిత్రలో చాలా ప్రమాదకారి. అందరికీ రిఫరెన్స్ పనికి వచ్చేవాని విషయంలో జాగ్రత్తగా అంచనాలు కట్టాలి. అటు బిర్లా కోట్ చేస్తే, ఇటు మనం కోట్ చేస్తే ఇక మనం మిగలం. బిర్లాకు ప్రయోజనం ఉంటుంది. ఈ దృష్ట్యా నేను కొంచెం పరుషంగా ఉద్రేకంగా మాట్లాడినా, ఎవరు పండించిన పంటల్ని మనం భోజనం చేస్తున్నామో, ఎవరు కట్టిన భవనంలో ఈ సమావేశం జరుపుకుంటున్నామో, ఎవరు తయారు చేసిన మైక్ ముందు మాట్లాడుతున్నామో, వారికి అన్యాయం చేస్తాం అని జ్వాలాముఖి ఆనాడు ముగించిన ఆ ప్రసంగంలో తర్వాత ఆరుద్ర గారు మరి ఒక అభ్యంతరకరంగా ఆయన ఒక ప్రశ్నను వేశారు. ఆరుద్ర గారు వేసిన ప్రశ్న ఏంటంటే, వేమన అరాచకవాది సరే సృజనాత్మక అరాచకవాది అన్నారు, దానికి నాకు సమాధానం ఉన్నది. నేను చదవబోయే వ్యాసంలో సమాధానం ఉంటుంది, వినండి. కానీ వస్తుత్పత్తి సంబంధాలను గురించి వేమన లోతుగా వెళ్ళలేదన్నారు. మనమే వెళ్ళలేదేమో, ఆయన లోతుగానే వెళ్ళారు. అది నా వ్యాసంలో చెప్పాను. నా ప్రసంగం వేమన అవైదిక దర్శనాలు, అవైదిక దర్శనాల్లో ఆర్థిక కోణం ఉంది, అక్కడ వినండి. మార్క్సిజానికి ప్రధానమైంది శ్రామిక పక్షపాతం కదా, ఆ శ్రామిక పక్షపాతం వేమనకు చాలా ఉంది. ఈ పద్యాలకు మీరేమంటారు జ్వాలాముఖి గారు? ఉరుల కొరకు భూమి నొరసెడు వారును, అవనిపతికి వశ్యులైన వారు, పాల వంటి వారు పన్నుబెట్టెడు వారు, వా కెరుగని కాపువారు వేమ, శ్రమములోన బుట్టు సర్వంబుతానవును. వీనికేం చెప్తారు జ్వాలాముఖి గారు అని ఆరుద్ర గారు ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా జ్వాలాముఖి గారు చెప్పింది ఈ విధంగా ఉంది. వస్తుత్పత్తి సంబంధాన్ని గురించి బ్రౌని పేర్కొన్నాను మొదట. బ్రౌను వేమన మీద వేసిన అంచనా ఏదైతే ఉందో అది ఉత్పత్తి సంబంధాల దృష్ట్యా సోషియో ఎకనమిక్ డెవలప్మెంట్ క్రమంలో వేసింది కాదు. వేమనకు ఒక సంఘటనగా, ఒక అద్భుతంగా తీసుకొని, ఒక సంస్కరణగా తీసుకొని సమాజం ముందుకు తెచ్చాడు. అది ఇన్కంప్లీట్. అది వలసవాదుల ప్రయోజనం కోసం వచ్చింది. ఆ ఒరవడిలోనే ఫ్యూడల్ భావాలు కలిగి అటువంటి రాళ్లపల్లి వగైరా వగైరా కట్టమంచి దాకా విశ్వవిద్యాలయాల వాళ్ళందరూ కూడా కొనసాగించారు. ఇక పన్ను పెట్టడం అనే భూమి సమస్య అంటారా, అది ఉత్పత్తి సంబంధం కాదు. అతనే అన్నాడు, పన్ను కట్టనటువంటి వాళ్లను దూషించడం జరిగింది. దొంగతనాల గురించి, అయితే దొంగతనాలు చేసేవాడిని సమర్థిస్తారా అంటే దానం చేసేవాడిని సమర్థిద్దామా, ఆస్తులు కూడగట్టుకునేవాడిని సమర్థిద్దామా? ఇవన్నీ లోతుగా వెళ్లాల్సిన అంశాలు. నా దగ్గర రాసినటువంటి 20 పేజీల నోట్స్లో ముఖ్యంగా శ్రమ నుండి పుట్టు సర్వంబు అనే దగ్గర మనకు అభిప్రాయ భేదం లేదు. కానీ దాన్ని ఆనాడు ఏ కాంటెక్స్ట్లో వాడాడు అనే దాన్ని మర్చిపోరాదు. శ్రామికుల గూర్చి చెప్పడం వేరు, శ్రామిక వర్గం యొక్క అంతిమ విజయం కోసం వాదించడం వేరు. ఈనాడు ఇందిరాగాంధీ కూడా గరీబీ హటావో అని చెప్తుంది. కార్మిక వాడలు హరిజనులకు గుడిసెలు కట్టించడానికి ప్రయత్నం చేస్తుంది, అదే శ్రామికుల పక్షాన నిలబడడం కాదు. బేసిక్గా నేను అన్నాను ఏమిటంటే, సంస్కరణవాది వేమన అని విప్లవాన్ని, సమూలమైన మార్పుని కోరలేదు అని. వ్యక్తిగత జీవితంలో వేమనకు తను చూచినటువంటి సంఘటనలో కొన్ని చేదు నిజాలు ఎదురయ్యాయి. జీవితాన్ని అనుభవించటం అనే దానిలో చాలా చొచ్చుకొని పోయాడు, చేదు నిజాలు ఎదురయ్యాయి. వ్యక్తిగతంగానే రియాక్ట్ అయ్యాడు, వ్యాఖ్యానించాడు. సమాజపరంగా వ్యాఖ్యానించి ఉంటే ఇంకా మంచి ప్రయోజనాలు చేకూరేవి. ఆది భౌతిక కవి అయ్యేవాడు, అందువల్ల హేతువాద కవి కంప్లీట్ భౌతికవాది కవి కాలేడు కాడు. నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అంశం ఏమీ లేదు అని భావిస్తున్నాను అని జ్వాలాముఖి సమాధానం ఇవ్వగా, మరి ఇక ఆనాడు పరకాల పట్టాభి గారు మరొక ప్రశ్న జ్వాలాముఖికి సంధించారు. పరకాల పట్టాభి గారు సంధించిన ప్రశ్న ఏంటంటే, మార్క్స్ చెప్పినట్లు చెప్పాడా లేదా అని చూడటం న్యాయమైందా, మార్క్సిజానికి అనుగుణమైందా, లేక ఆయన నివసించిన కాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల అభివృద్ధికర స్వభావాన్ని రిలేటివ్గా చూడటం మార్క్సిజమా అని పరకాల పట్టాభి గారు అడిగితే, దానికి జ్వాలాముఖి గారి సమాధానం, ఆ 17వ శతాబ్దంలోని పరిస్థితులను ఆధారంగా తీసుకొని చూడటం సరైనదా ఏమిటి అని అడుగుతున్నారు. మార్క్సిజం ఉత్పత్తి సంబంధాల అభివృద్ధి క్రమాన్ని బట్టి చెప్పమంటుంది. అలా చెప్పడం ఇటీవల స్థిరపడినా? మనం గత చరిత్ర మొత్తాన్ని ఏ బేసిస్ మీద పరిశీలిస్తున్నాం? చారిత్రక భౌతికవాదం బేసిస్ మీద పరిశీలిస్తున్నాం. ఆనాటి మార్క్సీయ సూత్రాలు లేకపోవచ్చును, కానీ వానికి దగ్గరగా స్థిరపడినటువంటి దార్శనికమైన చార్వాక అభిప్రాయాలు ఉన్నాయి, బౌద్ధ జైనాలు ఉన్నాయి. అతడు వానికి దగ్గరగా వెళ్ళాడా దూరంగా వెళ్ళాడా అని చూస్తాం. దానికి దగ్గరగా వెళ్ళినట్టయితే అద్వైతం అచలము రాజయోగం దగ్గరికి వెళ్లాల్సి ఉండేది కాదు. అతనిలో ప్రారంభమైన భౌతిక ఉత్కంఠ ఏదైతే ఉందో అది కేవలం బాహ్యాచారాలను ఖండించినట్టు మటుకే పరిమితమైపోయింది. బాహ్యాచారాలకి కారణభూతమైన మతం యొక్క స్వభావం, దానికి ఉండే సామాజిక స్థితి, ఆ విషయాల్లో అతను ఇంకా లోతుకు వెళ్ళలేదు అనే విషయం చెప్పడానికే ఉత్పత్తి సంబంధాలను పేర్కొన్నాను. అది మార్క్సిస్టేతరమైంది కాదు అని నేను భావిస్తున్నాను అని జ్వాలాముఖి గారు ఆనాడు తను చేసినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగానికి మరి ఆరుద్ర గారు పరకాల పట్టాభిరామ గారు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. ఇదంతా చరిత్రగా మనం దీన్ని ఈనాటి ఈ తరం వాళ్ళకి జ్వాలాముఖి ఆయన తత్వం ఆయన ఉపన్యాస ధోరణి ఏ విధంగా ఉంటుందనేది మనం వినిపించటానికే ఈ కథావచనం శ్రోతలకి ఆనాడు ఆయన చెప్పింది నేటి కాలానికి వేమన అవసరం అనే దాని మీద ఆయన ప్రసంగించినటువంటిది ఎప్పుడు 31/5/1981 12:00 ఆయన చేసిన ప్రసంగం, దాని సారాంశమే మనం ఇప్పుడు విన్నాము. ఇదండి శ్రోతలకి జ్వాలాముఖి గారి ఉపన్యాసం తాలూకు అంశం అన్నమాట. ధన్యవాదాలు.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు కథలు మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
హలో, మీకు ఇప్పుడు ఒక చిన్న స్కిట్ లాంటిది వినిపిస్తామన్నమాట. ఇదేంటంటే వేణుబాబు మన్నం, ఆయన తయారు చేసినటువంటి ఒక విషయం మీద మీకు ఇప్పుడు వినిపిస్తాను. అంతా మీ చేతుల్లోనే ఉంది. పెళ్ళైన కొత్తల్లో జీవితం సరికొత్త వర్ణాలను అద్దుకుంటుంది. నూతన అర్ధాంగి చిలిపి నవ్వులు, నునులేత సిగ్గులు, మిసమిసలాడే యవ్వన పరువాలు, ఉరకలెత్తే మగడి ఉత్సాహం మెరుపులు, ఆనంద విహారాలు, చాటుమాటు సరసాలు, తీయని ఎదురుచూపులు, కపించే కబుర్లు, సరికొత్త అనుభవాలు జీవితానికి మత్తయిన పుప్పడి పరిమళాలొద్దాయి. కానీ రోజులు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య ఒక నిరాసక్తత పెరుగుతూ వస్తుంటుంది. ముఖ్యంగా 7 ఏళ్ళు గడిచేసరికి దంపతులకు ఒకరి మీద ఒకరికి ముఖం మొక్కేస్తుందని చెబుతుంటారు. దీన్నే 7-year itch అంటుంటారు పాశ్చాత్యులు. సంసారం, ఉద్యోగ బాధ్యతలు, కొత్తగా ఏముందిలే అనే భావన దంపతుల మధ్య ఆకర్షణకి అగ్గిపెట్టేస్తాయి. దాంతో చిరాకులు, చిరుబురులాట్లాలు, ఒకరి పట్ల ఒకరికి నిర్లక్ష్యాలు వెరసి ఇద్దరి జీవితాల్లో నిర్వేదం నిండి సంసార బంధం కోర్టు బోన్లు ఎక్కుతుంది కూడా. వెళ్ళవెలిసిపోయిన ఇంటికి మళ్ళీ రంగు కొట్టించి అందంగా మార్చేస్తాం. చిందరవందరగా ఉండే వస్తువులను సర్దుకొని ఇంటిని చూడముచ్చటగా ఉంచుకుంటాం. అలాగే కొంచెం శ్రద్ధ తీసుకుంటే వైవాహిక జీవితంలో కూడా కడవరకు ఇద్దరి మధ్య ఆకర్షణని, ఆప్యాయతను నిలుపుకోవచ్చు. యువదంపతులు వీటి గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. దంపతుల మధ్య ఆకర్షణ అంటే కేవలం శారీరక తృష్ణకి సంబంధించింది కాదు. అది పరస్పర అనురాగం, ఆప్యాయత, ఆరాధనల సంగమం. వీటిని నిలుపుకుంటే సంసార సంగీతంలో నిత్యం కొత్త రాగాలు సృష్టించుకోవచ్చు. మనిషన్నాక ఆర్థికంగానూ ఉద్యోగపరంగానూ ఏవో చికాకులు సహజం. అంత మాత్రాన ముఖం వేలాడేసుకొని ఏదో పోగొట్టుకున్నట్లు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఇంటరా బాబు ఈ జీవితం అనిపించక మానదు. అందుకే ఆ చికాకులన్నింటినీ గుమ్మం బయటే వదిలిపెట్టి జీవిత భాగస్వామి దగ్గర ఉల్లాసంగా ఉండండి. పరస్పర ప్రశంసలు కూడా దంపతుల మధ్య అనురాగాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. జీవిత భాగస్వామి ఏదైనా మంచి పని చేస్తే కితాబు ఇవ్వండి, ఆ ఆలోచనను అభినందించండి. ఆ గుర్తింపు వాళ్ల మనసులో మీ ముద్రను పదిలం చేస్తుంది. మనుషులన్నాక బలాలతో పాటు బలహీనతలు సహజం. పెళ్ళైన కొత్తల్లో ఎదుటి వ్యక్తిలో ప్రత్యేకంగా అనిపించినవి రాను రాను సారహీనంగా కనిపించవచ్చు. వాటిని అర్థం చేసుకోండి. అన్ని విషయాల్లో సంపూర్ణులైన మనుషులు ఎవరూ ఉండరు. ఉద్యోగం, సంసార బాధ్యతల్లో పడి చాలామంది ప్రస్తుతం ఫిట్నెస్కి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. శారీరక సౌష్ఠవం అంటే జిమ్లో గంటలు గడపాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. మీ జీవిత భాగస్వామిని ఆమె చేత కూడా చేయించండి. వీలు చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కలిసి వాకింగ్కి వెళ్ళండి. దీనివల్ల తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నారన్న గౌరవభావం పెరుగుతుంది. అలాగే అలంకరణలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జిడ్డుకారే ముఖం లేకుండా ఉంటే చాలు. అయితే సినిమాల్లో లాగా నిద్రపోయి లేచినప్పుడు కూడా తళతళతళ మెరిసే ముఖం నిజ జీవితంలో సాధ్యం కాదన్నది గ్రహించాలి. కలిసి వంట చేసుకోవటం, సరదాగా బయటికెళ్ళి భోజనం చేయటం, కలిసి సినిమాలు చూడటం, చెస్, క్యారం లాంటి ఆటలు ఆడటం, మనసు తెలిపే ముచ్చట్లు లాంటివన్నీ దంపతుల మధ్య ఆకర్షణని, ఆప్యాయతని కడవరకు నిలిపే ఉంచేవే ఇవన్నీ కూడా. కాబట్టి అంతా మీ చేతుల్లోనే ఉంది అంటూ వేణుబాబు మనం ఒక చిన్న అంశాన్ని అందజేశారు. దాన్ని మనం ఇప్పుడు శ్రోతలకు వినిపించాం. విన్నారుగా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.